ஆற்றி வந்தவர்களாக
பாபாவால் கீழ் இவனுக்கு இது கட்டாரு. அந்த பாபா ஆலயம் நான் இன்னும் கொஞ்சம் தேவனுக்கு கட்டிருந்து ஆலயம் அன்றே தேடா அந்த டெம்பிளும் எனக்கு கடித்து மனக்கு கடித்தே ஹோம். ఈ ఆలయ నిర్మాణం అనేది చిన్న సంగతి కాదు. ఎంత శ్రద్ధగా చేస్తున్నా కానీ ఇటువంటి పనులు అవ్వవు. కొంత కాలాన్ని ఇవ్వాలి, కొంత ధనాన్ని ఇవ్వాలి, మన మనస్సును కొంత ఇష్టమే కానీ ఏ సత్కర్మ జరగదు. మన ఇండియాలో ఉన్నటువంటి పాపులర్ సైన్స్ లో శిరిడి సాయిబాబా ఒకరు అతి నిరాడంబరుడు. ఆడంబరం ఎలా ఉంటుందో తెలియని మనిషి ఆయన. ఎవరికి ఏ మతస్థుడు ఏ కులస్థుడు అని కూడా ఎవరికి వివరణ ఇవ్వలేదు. ఆయన ఎవరికి తెలియపరచలేదు. ముస్లింస్ హిందూ అనుకోవచ్చు, హిందూస్ ముస్లింస్ అనుకోవచ్చు, ఆయన పద్ధతులను బట్టి. కానీ కులమతాలకు ఆయన ఏమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు. బాబా ఆచరణలో కులమతాలకు ఏమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన అనుష్ఠాన వేదాంతి ప్రాక్టికల్ మ్యాన్. గ్రౌండ్ రియాలిటీస్ వాస్తవ పరిస్థితులు బాగా తెలిసిన వ్యక్తి. ఆయన అవతార పురుషుడు, సిద్ధ పురుషుడు, కులమతాలకు అతీతుడు, మానవ జాతిని అమితంగా ప్రేమించినటువంటి మహర్షి, అనేక మహిమాన్వితుడు, సర్వసాధారణంగా సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన వైరాగ్యం, సమగ్రమైన యశస్సు, సమగ్రమైన మహిముడు కలవాడిని అవతార పురుషుడని పిలుస్తారు. బాబా గారి శరీరం ఇప్పుడు లేదు. శరీరం లేదని బాబా లేరని అనుకోవద్దు. శరీరానికి మరణం ఉండకనే గురువుకు మరణం లేదు. అంటే ఇప్పుడు బాబా శరీరం ఇక్కడ లేదు కాబట్టి మన కంటే బాబా లేరు అని అనుకోవద్దు. అలా అనుకుంటే నష్టపోతాం, మన జీవితంలో చాలా నష్టపోతాం. అంటే మనకు అవగాహన లేదని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సర్వదేవత స్వరూపం. బాబా గారు కోరికను నెరవేరిస్తే దేవుడు. అయితే బాబాను మనం ఎలా ఆరాధిస్తున్నాం? గురువుగా ఆరాధిస్తున్నామా, లేకపోతే ఒక సిద్ధ పురుషుడిగా ఆరాధిస్తున్నామా, కేవలము భగవంతుడే అనేటువంటి భావంతో ఆరాధిస్తున్నాం అనేది, భగవంతుడే అనేటువంటి భావంతో ఆరాధించిన వాళ్ళకి అనేక మహిమలు జరిగినవి జరుగుతున్నాయి. లక్ష్యం ఏమిటో, మానవుడిని ఎక్కడ తీసుకువెళ్లారో, గమ్యం ఏమిటో, డెస్టినేషన్ ఏంటో తెలియని వాడు మటుకు కాదు. మనిషికి ఏది మంచో ఆయన తెలియనటువంటి వాడు కాదు. మంచి మనిషి ఎక్కడ తీసుకెళ్తే వాడు స్వాతంత్రం పొందుతాడో, స్వేచ్ఛను పొందుతాడో, బంధం నుంచి విడుదల పొందుతాడో, ఈ జన్మ మరణాలలోంచి విడుదల పొందుతాడో, శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, ప్రారంభ కర్మ తీసుకొచ్చే దుఃఖం, ఇవన్నీ దుఃఖాల నుంచి ఎక్కడికి తీసుకెళ్తే మానవుని వాడు విడుదల పొందుతాడో అవన్నీ సమగ్రంగా తెలుస్తాయి. ఒకసారి బాబా దగ్గరికి ఎవరో వచ్చారు, ఆయన కోరిక గురించి అడుగుతున్నారు. నాకు ఫలానా కోరిక ఉంది, నెరవేర్చండి. ఆ పక్కన కూర్చున్న వాడు ఏమన్నాడంటే, ఎంచిపోయా నువ్వు కోరిక అడుగుతున్నావు, మోక్షం అడగొచ్చుంటదా? మోక్షం ఇవ్వటానికి కూడా సమర్థుడైనా ఆ పక్కన వాడితో చెప్పాడు, నీ బాబాను పలానా కోరిక నెరవేర్చుకుని అడుగుతున్నావు, నీ కోరికలన్నీ మనస్సు అంత నిజమో, లోకం అంత నిజమో, ఈ కోరికలు కూడా అంతేనదు, మోక్షాన్ని అడగలేదా? మోక్షాన్ని నీకు అనుగ్రహించగల సమర్థుడు అడిగితే బాబా వారించాడు. ఆయన నువ్వు అలా కంగారు పెట్టకొని ఆయన ఏదో కోరిక అడుగుతున్నాడు కోరని, ఆ కోరిక మనం నెరవేర్చిన తర్వాత అప్పుడు ఆయన ముఖాన్ని మోక్షం వైపుకి మనమే తిప్పుదాం అన్నాడు. ఆ విమర్శించేవాడిని వారించాడు బాబా. కొంతమంది గురువుని తల్లిగా చూస్తారు, తండ్రిగా చూస్తారు, దేవుడిగా చూస్తారు. నువ్వే తల్లి అంటారు, నువ్వే తండ్రి అంటారు, సమస్తము గురువే. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం, ఏమి రిజర్వేషన్స్ లేని, మెంటల్ రిజర్వేషన్స్ లేనటువంటి ఆ ఫెయిత్ కొంతమంది గురువు మీద ఉంటుంది. నిజమైన గురువు మన లోపలే ఉన్నాడు. రమణ మహర్షి గారు కూడా చెప్తే ఉండేవారు, నిజమైన అరుణాచలం హృదయంలో ఉంది, అక్కడ కనిపించే కొండ నీ దేహం ఎంత నిజమో ఆ కొండ కూడా అంతే నిజం. కానీ నిజమైన అరుణాచలం నీ హృదయంలోనే ఉంది. ఆ నిజమైన అరుణాచలం దగ్గరికి విన్నప్పుడే మీరు అశాంతిలోంచి బయటికి రావటం. అది ఉరికే మీరు దేహం అనుకోవటం, ఈ దేహం నేను, ఈ దేహం నేనని మీరు ఎలాగ అనుకుంటున్నారు? శివుడు కూడా ఆ కొండ నేను, కొండ నేను అనుకుంటున్నాడు. మీరేమో మీ శవంతో తాదాత్యం పొందుతున్నారు, శివుడు అక్కడ కొండతో తాదాత్యం పొందుతున్నాడు. ఇవన్నీ సాపేక్ష సత్యాలు. ఈ పారమార్థిక సత్యం మట్టుకు మేక తృప్తి మట్టుకు ఇది కాదు. ఇవన్నీ స్వప్న సమానం. అంటే నిజమైన అరుణాచలం బయట ఎక్కడో తిరుగున్న మాడేలో ఉండే నిజమైన అరుణాచలం కాదు, మీ హృదయంలోనే ఉండే నిజమైన అరుణాచలం. అయితే నిజమైన అరుణాచలం దగ్గరికి వెళ్ళడానికి ఆ అరుణాచలం సహాయ సహకారం అందిస్తుంది. అందరి హృదయాల్లో మహిత్తుడు ఉన్నాడు, సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. అది మనకి తెలియబడటం లేదు. యథార్థం చెప్పాలంటే మానవుడికి దేవుడు అక్కర్లేదు. మానవుడికి ఆనందం కావాలి, శాంతి కావాలి. మీకు ఏమి కొరత లేదనుకోండి, పూర్ణమైన శాంతిలో ఉన్నారనుకోండి, పూర్ణమైన ఆనందంలో ఉన్నారనుకోండి, మీ శాంతి బాహ్య విషయాల మీద కానీ, బాహ్య వ్యక్తుల మీద కానీ, బాహ్య సంఘటన మీద కానీ ఆధారపడి లేదనుకోండి మీ శాంతి, అప్పుడు మీకు దేవుడికి సంబంధించిన తలంపే రాదు. మానవుడికి కావాల్సిన దేవుడు కాదు, ఆనందం కావాలి, శాంతి కావాలి, సుఖం కావాలి. ఇది రమణ మహర్షి రానివ్వండి, రామకృష్ణ పరమహంసులు రానివ్వండి, లేకపోతే ఇంకా వేరే సిద్ధ పురుషులు రానివ్వండి, ఇంకొకరు రానండి, ఇంకొకరు రావనండి, వీళ్ళు భగవంతుడు మీ అందరి హృదయాల్లో ఏదైతే ఉందని చెప్పాడో దాన్ని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకుని మనకి తీర్చేస్తున్నారు. అంటే ఒక రకంగా వీళ్ళు జీవనదిలాగా మనకి ఉపయోగపడుతుంది. ఈ పంచభూతాలు ఎప్పటి నుంచి అయితే ఉంటున్నాయో మన మతం కూడా అప్పటి నుంచి ఉంటాడు. అయితే ఆ మతంలో ఎస్టెన్స్ ఆఫ్ రిలీజియన్, మతం యొక్క సారం, మతంలో అప్రధానమైన విషయాలు అనేక ఉండొచ్చు.
కానీ ఆ మతంలో ఉన్నటువంటి సారాన్ని వీళ్ళు ఈ బాబా గారు లేకపోతే మరొక రామకృష్ణుడు మరొకరు మరొకరు జీవించటం వల్ల కృష్ణుడు చెప్పింది ఏదో భగవంతుడు చెప్పింది ఉందో ఏదో ఉంది ఏదో లేకపోతే వాళ్ళకే తెలియదు కదా అని మనకు ఒక సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఒడ్డునున్న దీపం లైట్ హౌస్ అనేది అంటారు దాన్ని. ఆ ఒడ్డునున్న దీపం ఏ విధంగా అయితే సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఓహో అక్కడ దీపం ఉంది అది ఒడ్డుందని ఎలా తెలుస్తుందో, అలాగే మండబోటి వాళ్ళకి జీవకోటికి ఏదో ఉంది లేకపోతే రమణ మహర్షికి ఎలా తెలుస్తుంది, రామకృష్ణుడికి ఎలా తెలుస్తుంది, శిరిడి బాబాకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కానీ ఏదో లేకపోతే ఏదో ఉందని మన అందరికీ వాళ్ళు లైట్ హౌస్ ఉపయోగపడం ఒడ్డు అక్కడ ఉంది మనం చేరుకోవాలని సముద్రంలో వాటర్లో ప్రయాణం చేసే వాళ్ళకి లైట్ హౌస్ ఎలా ఉపయోగపడుతుందో, అలాగే వాళ్ళు అవతార పురుషులు అంటే శుద్ధ పురుషులు జ్ఞానులు మనకు ఎలా ఉపయోగపడుతుంది. అదే మన భారతదేశంలో జన్మించే అనేక మంది మహాత్ములు జరిగించారు, మహర్షులు జరిగించారు, కొంతమంది పాత్రులు అయ్యారు, కొంతమందికి ఇంటి పక్క వాళ్ళకు కూడా తెలియపోతే వాడు మహాజ్ఞానం అయ్యండి, కొంతమంది వాళ్ళ అనుభవాన్ని చెప్తారు వివరంగా, కొంతమంది వాళ్ళకి అనుభవం ఉంటుంది ఇతరులకు చెప్పలేరు, అనుభవించడం లేదు చెప్పటం లేదు. రామకృష్ణపురం చెప్పాడు నేను గోడపైన కూర్చున్నాను అటు చూసి ఇది చెప్తున్నాను, అది ఇది జీవకోటండి అటు బ్రహ్మం అండి, బ్రహ్మం గురించి అటు బ్రహ్మము తెలుస్తాను ఇది జీవుల పద్ధతులు తెలుస్తాను, అది అటు చూస్తున్నాను ఇటు చూస్తున్నాను అటు బ్రహ్మము గురించి అటు బ్రహ్మము గురించి తెలుసుకుని ఇది జీవకోటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సరిగ్గా సెంటర్లో ఉండి చెప్తున్నాను. ప్రతి జ్ఞానికి కూడా అపారమైన ప్రేమ ఉంటుంది, శక్తి ఏది లేకుండా ఉండదు, అలాగే జ్ఞానం ప్రేమ లేకుండా శక్తి లేకుండా ఉండదు. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ శక్తి ఉంటుంది, అక్కడ సహనం ఉంటుంది. ఆ హృదయంలోకి అంటే సద్వస్తుకి మేలు కలపడానికి వీళ్ళందరూ వచ్చారు, బాబా గారు వీళ్ళందరూ వచ్చారు. అంటే బాబా ఏమన్నవారు అంటే విట్టి చెడు వాక్యం బాబా చెప్పిన వాక్యం నాకు మరింత ఇష్టం. ఆయన ఏమన్నాడంటే నీకేమో కొన్ని కోరికలు నెరవేరుస్తున్నాను, ఆ కోరికలు నెరవేర్చడం కోసం ఆ కోరికలు నెరవేర్చడం లేదు, మీరందరూ ఏదైతే కోరుకోవాలి నేను అనుకుంటున్నాను ఆ కోరిక ఏనాటికైనా ఈనాటికైనా ముందు నాటికైనా ఆ కోరిక మీరు ఆ కోరిక మీరు కోరుకుంటారని మీ చిల్లర కోరికలు మీకు నెరవేరుస్తున్నాను. అంటే మీకు ఆ మోక్షం వైపుకి మీ ముఖం తిప్పటం కోసం మీ చిల్లర కోరికలు నేరుస్తున్నాను, మీరందరూ ఏ కోరిక కోరుకోవాలి నేను అనుకుంటున్నాను ఆ కోరిక ఏనాటికైనా కోరుకుంటారని మీకు చిల్లర చిల్లర కోరికలు నేను పిలుపులు చేస్తున్నాను నెరవేరుస్తున్నాను బాబా ఒక సందర్భంగా చెప్పారు. ఈ సాయి సమాధిని ఆల్ ఇండియా సాయి సమాధిని ఆర్గనైజ్ చేసి ఈ టెంపుల్స్ని ప్రోత్సహించి మన హరే రామ హరే కృష్ణ ఎలా అంటున్నావు సాయిబాబా నామాన దేశం అంతా వ్యాప్తి చేసిన వాడు ఆల్ ఇండియాలో ఆ ఇండియాలో ఉన్న సాయిబాబా భక్తులందరికీ ఒక ఆర్గనైజేషన్ రూపొందించిన వాడు ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే డివి నరసింహస్వామి. నేను ఎప్పుడైనా మైలపూర్ మెల్లాస్ ఏదైనా పని లేనప్పుడు మైలపూర్ వెళ్ళినప్పుడు ఆ బాబా ఆలయం మైలపూర్లో ఉంటుంది, బాబా ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి. ఈ గురువులందరూ మనకు ప్రయత్నం చేసి మనకు నేర్చి మనకు బోధించి మనకు ప్రాక్టికల్గా అన్ని నేర్చి అన్ని చేసిందంటే అహంకార బుద్ధి తొలగించుకోండి. అహమాత్మ అందరం ఆత్మను లేను బ్రహ్మను లేను, ఈ హృదయంలో ఉన్న జ్ఞాన సాగరం మనం ఆనంద సాగరం మనం శాంతి సాగరం నేనే, ఆ శుద్ధ చైతన్యాన్ని నేనే, ఈ హృదయంలో ఉన్న శుద్ధ చైతన్యాన్ని నేనే. అయితే డైరెక్ట్గా రూపాలతోటి నామాలతోటి సంబంధం లేకుండా నువ్వు డైరెక్ట్గా హృదయ చైతన్యంలో ఆ చైతన్య ప్రవాహంలో నువ్వు ఆ శ్రవణితిలో నువ్వు ఐక్యమవటం చాలా కష్టం. నువ్వు డైరెక్ట్గా ఆత్మను చింతించగలిగితే చైతన్యాన్ని చింతించగలిగితే మంచిది, కానీ నీకు అంత బలం లేకపోవచ్చు, అంత యోగ్యత లేకపోవచ్చాం, అంత అర్హత నీకు లేకపోవచ్చాం. అందుచేత నువ్వు మేనిఫెస్టెడ్ గాడ్ రాముడో కృష్ణుడో చిరుడి సాయుడు ఎవరొకరు మేనిఫెస్టెడ్ గాడ్ నువ్వు ఆరాధించుకు నువ్వు పరిగించు అని భగవద్గీతలో ఉపాసన కోసం రాముని నేను శంకరు నేను ఎందుకు చెప్పాడంటే ఉపాసన కోసం వాళ్ళందరి పేర్లు చెప్తారు. సరే పొందవలసింది ఒకటే అది బ్రహ్మం, పొందవలసింది ఒక శుద్ధ చైతన్యం బ్రహ్మం, అది దాని స్వరూపం, దాని పని ఉండటం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే సుఖం, అది ఉండటమే ఉండటం, అది ఉంటుంది అది లేకపోవటం అంటూ ఉండదు, అది ఉండటమే ఉండటం. అది దాన్ని తెలుసుకోవడానికి ఏ గురువు ద్వారానో లేకపోతే ఎవరి ద్వారానో మహాత్ముడి ద్వారానో మహర్షుల ద్వారానో ఒక చూపు ద్వారా కానీ ఒక మాట ద్వారా కానీ ఒక జ్ఞాన కణము నీకు అందిందా వెళ్ళిపోతావు గుంపులకి, అది చూపు ద్వారా అందొచ్చు నీకు. వారి చూపు అనుగ్రహం, మాట అనుగ్రహం, కూర్చుంటే అనుగ్రహం, నడిస్తే అనుగ్రహం, దేహం ధరించిందట ఇక జ్ఞాన క్షణం. ఇప్పుడు పెద్ద గడ్డి మీద ఉందనుకోండి, పెద్ద గడ్డి మీద కూడా చిన్న అడ్డి పులక లోపు, పెద్ద గుమ్మడికాయ ఉందనుకోండి పెద్ద గుమ్మడికాయ కచ్చిపేటక లోపు. అలాగే మీలో ప్రారంభకరం ఎంత ఉన్నా, మీలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, మీలో ఎన్ని గడ్డి మీద ఉంట బలగీనత మీలో ఉన్నప్పటికీ ఆ జ్ఞాన క్షణం, ఆ జ్ఞానాగ్ని కొంత ఏ ఎవరప్పుడు కాదు బాబానండి మరొకరునండి మరొకరు ఎవరి ద్వారా ఆ ముప్పు మీది చేతికి అందిందా, మీ ప్రారంభ కర్మ అనుభవిస్తే ప్రారంభం సంచితం ఆదాన్ని భస్మం అయిపోవటమే కాదు భస్మం అంటే కాదు, ఈ జన్మలు ఈ మరణాలు, ఈ జన్మించటాలు ఈ మరణించటాలు ఇవన్నీ కూడా లోపల చైతన్య సాగరంలోకి ఉన్నప్పుడు ఇదంతా దీన్ని తప్పని సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. అసలు పుట్టుకులు లేవు, చావులు లేవు, ఇంతకాలం ఏదో చావులు ఉన్నాయనుకున్నాను, పుట్టుకులు ఉన్నాయనుకున్నాను, ఏమీ లేదన్న సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ఎవరు ఏదో గురువు ద్వారా మీకు ఆ జ్ఞాన కణం అందినప్పుడు మీ ప్రాణ కర్మనంతా కోసి 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 మీ హృదయ దశలో ఉన్న వస్తువుని పట్టించి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఎలా ఉపయోగపడాలంటే అహంకారానికి మాట కోపతున్నాను. మన వరిని కోస్తాం, కొడవలు పెట్టి వరిని కోస్తాం. ఆ వరిని కోసేటప్పుడు కొడవలు ఎలా ఉపయోగపడుతుందో నేను నేను చెప్పే మాట నీ అహంకారానికి కోత కొయ్యగలిగాను. లేకపోతే అనవసరం టైం వేస్ట్, ఇది జ్ఞానయోగ్యం కాదు. నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ఆ అహంకారానికి అజ్ఞానానికి కోతకుందండి. అప్పుడు ఈ జ్ఞానయోగ్యం యొక్క ప్రయోజనం, నా అహంకారాన్ని మీరు ఉద్ధరించి, మీ అహంకారాన్ని నేను ఉద్ధరించి, మీ అహంకారానికి కొంత ఫుడ్ నేను సప్లై చేసి, నా అహంకారానికి ఫుడ్ మీరు సప్లై చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఏకత్వకాలలోకి. గురువు చెప్పే మాట ఏంటంటే అది అహంకారానికి కోత. అహంకారం అంటే అంతా ఉంది, బాగా అర్థం చేసుకున్నాం. చావు అనేది ఒక చిన్న ఉంటే మీ ఇంట్లో ఉన్న గడపని ఎలా దాడుతున్నారో చావును కూడా అంత సరిగ్గా మీరు కాదగలరు. సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందంటే చావు భయం కూడా మీకు మృత్యు భయం కూడా. మృత్యువు లేని వస్తువును అందుకున్న వాడికి శరీరానికి మృత్యు మృత్యు భయం ఉంటుంది. మృత్యు ఎవరికి శరీరానికి? మృత్యువు లేని వస్తువును అందుకున్నప్పుడు మృత్యువు తాలూకు భయం ఉండడానికి దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతాను. నువ్వు పడే దుఃఖంలోంచి, నీ పడిన ఉన్నకున్న విషాదంలోంచి, ఈ అజ్ఞానం అడుగులోంచి నువ్వు విడుదల చేయటానికి సత్పురుషుల యొక్క ప్రయత్నం, మహర్షుల యొక్క ప్రయత్నం. ఇది రమణ మహర్షి గారు చెప్పిన వాక్యం బాగా అర్థం చేస్తుంది. అహంకారం ఉంటే ఈ వాక్యం రోజు చదువుతున్నాం మనం, కానీ మన గుండెకి పట్టటం లేదు. ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోండి. అహంకారం అంటే అంతా మనం, అంటే మిమ్మల్ని నన్ను సపరేట్ చేసి అహంకారం మీకే సెన్స్. మీరు వేరు, నేను వేరైన భావన తీసుకొచ్చి అహంకారం. నేను వేరు, మీరు వేరు, దేవుడు వేరు, నేను నరకాపురంలో ఉన్నాను, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, ఇటువంటి వేరు భావన తీసుకొచ్చేది నేను ఈగో సెన్స్. అంటే దేహంతో కాదు, మనం ఏదైతే నేను నేను అంటున్నామో అందులోనే కల్మశం అంటాను. ప్రపంచంలోని అశాంతికి, ప్రపంచంలోని ఆందోళనకి ఇది నేనే కారణం. ఇది కలుషితమైన నేనే, ఈ కల్మశమైన నేనే. ఇదే ఏం చేస్తున్నట్టు దేహంతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, శత్రువులతోటి, మిత్రులతోటి, స్వార్థంతో, ఎన్నిటితో కలిసే ఉంటుంది నేను. నా స్వార్థానికి ఉపయోగపడితే మీరు మంచివాడు, నా స్వార్థానికి ఉపయోగపడకపోతే మీరు చెడ్డవాడు. ఇదంతా ఎవరు చెప్తారు? ఈ జడ్జిమెంట్స్ అని చెప్పేది నిజమే, దీన్నే దొంగనని పిలుస్తారు, నిజమేనని పిలుస్తారు. ఎవరు ఏ దేవుని ఆరాధించినా, ఏ మతంలో నువ్వు ప్రయాణం చేసినప్పటికీ ఈ నిజాంజల నుంచి విడుదల పొందాలి. ఈ నిజాంజల నుంచి విడుదల పొందితేనే కానీ హృదయంలో ఉన్న సర్దవస్తువు ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియబడదు. ఇది సిద్ధాంతం. అహంభావన అంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అహంభావన ఉన్నప్పుడు నువ్వున్నావు, నేను ఉన్నాను, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏది లేదు. శుద్ధ చైతన్యం ఉన్నదల్లా చైతన్యమే. అహంభావన అంటే కేవలం కోపం కాదు, అంటే అహంభావన అంటే దేశం, ఈ దేశము నేను అని వచ్చే మొదటి తలంపడి మన వాళ్ళు అహంభావన అని పిలుస్తున్నారు. దాని గురించి ఇక్కడ వివరణ ఇస్తున్నారు భగవాన్. దాని గురించి మీకు కొంత వివరణ ఇక్కడ చదివి మీకు చెప్తాను. అంటే మొదటి మీకు గాఢ నిద్రలో దేహంతో తాదాత్మ్యం లేదు, మనస్సుతో తాదాత్మ్యం లేదు, ఇంద్రియాలతో తాదాత్మ్యం లేదు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, కానీ ఇంద్రియాలతో కానీ, దేహంతో కానీ, మనస్సుతో కానీ నీకు దేహంతో అంటే దేని లోపంతో కూడా నీకు ఏమి తాదాత్మ్యం లేదు. దేనితో తాదాత్మ్యం లేకుండా నువ్వు ఉన్నావు, లోపల లోపల నువ్వు ఉన్నావు. ఇది కానీ దేనితో నీ గాఢ నిద్రలో దేనితో తాదాత్మ్యం లేదు. ఎందుకంటే మోక్షానికి, మోక్షానికి నిర్వచనం ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము, గాఢ నిద్రలో ఉన్న శాంతి, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక ఒకేసారి నీ అనుభవంలోకి వస్తే అదే సుఖము, అదే గుణాతీత స్థితి. దాన్నే మన వాడు శతప్రజ్ఞుడు భగవద్గీతలో చెప్పారు. వాడినే గుణాతీతుడు, శతప్రజ్ఞుడని చెప్పారు వాడు. అంటే నీకు ఎరుక ఉండాలి, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక ఉండాలి, గాఢ నిద్రలో ఉన్న సుఖం ఉండాలి. అది ఉంటే సుఖం ఉన్న చోట ఏమో ఎరుక లేదు, ఎరుక ఉన్న చోట సుఖం లేదు. ఈ ఎరుక, ఆ సుఖము ఒకేసారి నీకు అనుభవంలోకి వస్తే అదే ఆత్మజ్ఞానము, అదే ఆత్మశాంతి, అదే నీ హృదయంలో ఉంటుంది సద్వస్తువు. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో అక్కడికి మనం మాయ దారి ఇస్తే వెళ్ళగలం, కానీ మాయ దారి పోకపోతే మనం వెళ్ళలేము అక్కడ. అది ఎప్పుడు ఎవరికి దారి ఇస్తుండదు? మాయ సాత్విక బుద్ధి, సాత్వికమైన ఆలోచన, సాత్వికమైన మాట, సాత్వికమైన చేత, ఆడంబరం లేని మాట, ఆడంబరం లేని చేత, ఆడంబరం లేని జీవిత విధానం. ఇది నటన వల్ల రాదు, నటించడం వల్ల రాదు. అది నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఆడంబరం లేకుండా మాటలో, చేతలో, దైనందిన జీవితంలో నువ్వు ఆడంబరం లేకుండా జీవిస్తే నీకు మాయ దారి ఇస్తుంది. మాయ దారిచ్చినప్పుడు నువ్వు లోపల హృదయ గుహలోకి హృదయ ఆ లోయల్లోకి నువ్వు ప్రవేశించగలవు. ఆ మాయ దారి అయిపోతే నువ్వు ప్రవేశించగలవు. మనకి ఇంటికి అహం వృత్తి, ఈ దేహము నేను అనే భావన, దేహము నేను అనే తలంపు, ఈ తలంపునే మనకు ఆ మొదటి తలంపునే అహం వృత్తి అని అహంకారం అని అంటారు. మనం గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు దేహము నేను అనే తలంపు వస్తుంది. దేహము నేననే తలంపు వచ్చాక నాకు వృత్తితోడు కావాల్సింది ఉంటాను. నేను డాక్టర్ని, ఇంజనీర్ని, వ్యవసాయదారుని, లేకపోతే మంచిని, ఏదో ప్రొఫెషన్ ఉంటుంది కదా, ప్రొఫెషన్ తోడు వాళ్ళు కావాల్సింది, టీచర్ని, అదే ప్రొఫెషన్ తోడు కావాల్సింది పొందుతాడు. ముందు దేహము నేననే తలంపు వచ్చాక వాడికి ఆ వృత్తితోడు కావాల్సింది పొందుతాడు. అంతే భగవాన్ ఏమన్నారంటే, నీ పొట్ట కోసం ఏ వృత్తిలోనే ఉండొచ్చు, కానీ అహం వృత్తిలో ఉండొద్దాం. మనిషికి పొట్ట ఉండి ఆ పొట్ట కోసం ఏదో వృత్తిలో ఉండొచ్చు, కానీ నువ్వు అహం వృత్తిలో మటుకు ఉండకు. లోపల శివుడు ఉన్నాడు, ఆ శివబుద్ధి నీకు కలగకుండా శవబుద్ధి అడ్డొస్తుంది. ఆ శవబుద్ధిని తొలగించుకోవడానికి నీకు అన్ని ప్రయత్నాలు చేసి నీ సాధనను అక్కడ కేంద్రీకరించు. సాధన పేరు చెప్పి శవబుద్ధిని పెంచుకోకు. సాధన పేరు చెప్పి శవబుద్ధిని తగ్గించుకో. శవబుద్ధిని తగ్గించి ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు నీకు శవబుద్ధి కలుగుతుంది. ఇదే జీవిత ధర్మం. అంటే నీకు ఇవన్నీ దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో నేను తాదాత్మ్యం చెందుతుంది. ఏది కాదో దానితో తాదాత్మ్యం పొందటం అది ఎవరో అది తెలియటం లేదు. అంటే మనం కాని దానితో తాదాత్మ్యం పొందుతున్నంత కాలం, అంటే మనకు కాని దేహంతో, కాని ఇంద్రియాలతో, కాని విషయాలతో, కాని గౌరవంతో, కాని అగౌరవంతో, కాని గొప్పలతో, కాని చెప్పలతో, మనం కాని విషయాలతో ఎంతకాలం అయితే తాదాత్మ్యం పొందుతామో అంతవరకు ఎవరో నీకు తెలియబడవు. అంతే నువ్వు ఈ నేను తిరస్కరించమంటున్నావు. భగవాన్ చెప్తున్నారంటే దాన్ని రిజెక్ట్ చెయ్యి. ఒక మాట చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఈ శరీరం చూడండి, ఈ శరీరం ఎవరికి? అహంకారానికి మరొక రూపం. మీరు నాకు సన్మానం చేస్తే, నాకు ఈ శరీరానికి మీరు సన్మానం చేశారనుకోండి, నాకు సంతోషం కాదు. ఈ శరీరాన్ని మీరు ఏదైనా అవమానం చేశారనుకో, నాకేం కలుగుతున్నది? దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఆ గోడ అంటే ఈ శరీరం అంటే, ఈ శరీరానికి నేనున్నాన సంగతి శరీరానికి తెలియదు. అంటే శ్మశానాన్ని తీసుకెళ్లి శరీరాన్ని దహనం చేసినప్పుడు కూడా శరీరం ఏం ఉండదు. ఎందుకంటే తన అన్నాన్ని సమతి తనకి శరీరానికి తెలియదు. అహంకారానికి మరొక రూపం ఈ శరీరం. అహంకారం శరీరం లేకుండా ఉండలేదు కాబట్టి కొన్ని పునర్జన్మ వస్తుంది. దానికే పునర్జన్మ, ఈ శరీరం పోతుంది, కొత్త శరీరం. మనం చనిపోయినప్పుడు యగస్ చాలా బాధపడతాం. శరీరం చనిపోయినప్పుడు, శరీరం నుంచి విడిపోయేటప్పుడు చాలా బాధపడతాం. ఆ శరీరంలో విడిపోయేటప్పుడు తర్వాత సరిగ్గా ప్రాణం పోయేటప్పుడు ఈ శరీరం తాలూకు మరుపు వచ్చేస్తుంది. ఈ శరీరం తాలూకు మరుపు రావటం, ఇంకో శరీరం తాలూకు ఎరుక రావటం, రెండు ఒకేసారి కాదు. అదే పునర్జన్మ, అదే పునర్జన్మ. లోపల ఉన్న చైతన్యం, లోపల ఉన్న బ్రహ్మం అది ఏకముగా ఉంది. అది శరీరం లేకుండా ఉండగలదు, దేవుడు లేకుండా ఉండగలదు, లోకం లేకుండా ఉండగలదు. ఇక మైండ్ లెస్, బాడీ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. వారు ఉంటారు అంతే. వారికి ఉండటే లోకం కనిపించినా ఉంటారు, కనిపించకపోయినా ఉంటారు, దేహం ఉన్నా ఉంటారు, దేహం లేకపోయినా ఉంటారు. అవి ఉండటమే. కానీ వారికి దేహంతో పని లేదు. నిజమైన నేనుకి దేహంతో పని లేదు, లోకంతో పని లేదు, దేవుడితో పని లేదు. ఈ నిజ్ఞానికి దేహంతో తప్పుడు తాదాత్మ్యం పొంది, ఈ నిజ్ఞానికి ఏం కావాలి? దేహము కావాలి. సోదర మహర్షి గారా, ఈ దేహం దేహం అనుకోకుండా అహంకారానికి మరొక రూపం. మీరు దేహాన్ని పొగడండి, మీరు సంతోషం వస్తుంది. అది దేహాన్ని మీరు ఎవరినైనా చూడండి, మీరు ఎంత అందంగా ఉన్నారో అంత అనుకోండి, వాళ్ళకి పాపం సంతోషం వస్తుంది. ఎవరు అందంగా ఉన్నారు? దేహం అందంగా ఉంది. అంటే దేహానికి మరొక రూపం, అహంకారానికి మరొక రూపం దేహం. కాబట్టి ఎవరైనా మీరు ఏం బాగోలేదండి, ఆ పెళ్లి కూతురు ఏం బాగోలేదు అంత అనుకోండి, పాపం ఆ పెళ్లి కూతురు బాధపడుతుంది. ఇంకొక పెళ్లి కూతురు ఎందుకు బాధపడుతుందో, దేహంతో తాగాల్సిన వాళ్ళు. ఆ దేహంతో తాగాల్సిన అంటే అహంకారానికి మరొక రూపం. దేహాన్ని అంటే ఆవిడకి ఎందుకు? దేహ అహంకారం యొక్క మరొక రూపమే దేహం. ఎవరినైనా మీరు ఏమండి, మీకు ఎంత పాండిత్యం ఉండండి అంత అనుకుంటుంది. మీకు ఎంత పాండిత్యులు అండి మీరు అంత మనవాళ్ళని. అప్పుడు ఏమవుతుంది వాళ్ళ మనసుకి? వాళ్ళు అంటే ఆ లోపల ఈ అహంకారం ఉంది కదా, మనస్సుతో తాదాత్మ్యం పొందారు. ఎంత గొప్పగా చదువుకున్నారని మీరు, ఎంత పాండిత్యం ఉందని అంతా అనుకోండి మనం, వాళ్ళకి ఏమవుతుందో మనస్సు పొంగిపోతుంది. ఆ మనస్సుతో ఎవరు తాదాత్మ్యం పొంది ఉన్నారు? నిజాన్ని తాదాత్మ్యం అంటే ఆ నిజాన్ని మనోరూపంలో ఉంది, అది మనకు తెలియకుండా. ఈ ధనవంతుని మనం పొగుడుతాం అనుకోండి, వాళ్ళకి సంతోషం. ధనం లేని వాడిని ఏమి లేదు అంటాం అనుకోండి, వాడికి బాధపడతాడు. ఏం చేద్దాం? లోపల అహంకారం, ఆ ఏమి తనంతో తాదాత్మ్యం పొందేది అహంకారం, ఉన్నదానితో తాదాత్మ్యం పొందేది అహంకారం. ఇప్పుడు అహంకారం ఏ రూపంలో ఉంది? మనసు రూపంలో ఉంది. ఈ రెండు మనకు అర్థం కాకపోతే ఎంతకాలం ఈ అహంకారం అనే స్థితిలోంచి బయటకు రాదు. రోగం అర్థం అవ్వకుండా అందులోంచి ఎలా బయటకు వస్తాం? ఇష్టం కూడా అహంకారమే, అయిష్టం కూడా అహంకారం. మనకి ఎవరైనా ఉపకారం చేస్తే మంచివాడు అనుకుంటాం, వాడు మంచివాడైనా మనకు ఉపకారం చేయకపోతే ఏమనుకుంటాం? అది చెడ్డవాడు అనుకుంటాం. నిజంగా మంచివాడైనా చెడ్డవాడు అనుకుంటాం. ఎంత అహంకారం అయితే చేస్తాడు, అంటే అహంకారం అంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అహంకారం అంటే నువ్వు ఉన్నావు, అహంకారం అంటే నేను ఉన్నాను, అహంకారం అంటే పుణ్యం ఉంది, అహంకారం అంటే పాపం ఉంది, అహంకారం అంటే దేవుడు ఉన్నాడు, అహంకారం అంటే మరణానంతర జీవితం ఉంది, అది లేకపోతే ఏమీ లేదు. ఉన్నది నీవే మిగులుస్తావు, ఉన్నది ఆ శుద్ధ చైతన్యం ఒకటే మిగులుతుంది. ఆ శుద్ధ చైతన్యం దగ్గరికి తీసుకెళ్తానికే బాబా గారి ప్రయత్నం. ఈ దేవకోటిని అంతా అక్కడ తీసుకెళ్తానికి ఆ శుద్ధ చైతన్యం దగ్గరికి. ఆ శుద్ధ చైతన్యం యొక్క స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని పని ఉండటమే అయాం దటయాం. బైబిల్లో దేవుడి గురించి నిర్వచనం ఏం చెప్పాడంటే రాముడు దేవుడు, యహో దేవుడు, కృష్ణుడు దేవుడు, అలా చెప్పలేదు బైబిల్లో. అయాం దటయాం, నేను విన్నాను అదే దేవుడు. ఆ ఉండే వస్తువుని ఎప్పుడు సర్వకాల సర్వావస్థలో ఉన్న తెలుసుకుని అనుభవంలోకి నీకు అనుభవించినప్పుడు నీ శరీరం మరణించిన తర్వాత కూడా నువ్వు ఉంటావన్న సంగతి నీకు తెలుస్తున్నందుకు నువ్వు అమృతుడు అవుతావు. వాడు మృత్యువుని జయిస్తావు. ఇష్టాలు అయిష్టాలు స్నేహాలు విరోధాలు ఈ సుత్తరకాలు ఇవన్నీ ఏంటి? అహంకారం యొక్క దేహం ఎక్కడో దాటింది దేహము, ఈ మనస్సు ఇవన్నీ కూడా అహంకారం యొక్క అహంకారం రూపాలు ధరించి వస్తుంది. అది మనకు అర్థం కానంత కాలం అహంకారం యొక్క పిడికిల్లోంచి మనం బయటకు రాదు. అంటే నువ్వు దాన్ని తిరస్కరించవయ్యా. దేన్ని తిరస్కరించవయ్యా? తిరిగి సాయిబాబా మాట్లాడి చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. ఆ నిరహంకార స్థితి గురించి చెప్తున్నారు ఈ మీరు ఎవరు ఏమనుకోవద్దు. తిరిగి బాబా భక్తులు కూడా ఏమనుకోవద్దు. ఇక్కడ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మీరు ఇంటికి పెట్టే మలంలో పురుగులు ఉంటాయి, అందులో పురుగు నేనన్నాడు బాబా. వాడు దేవుడు ఈ మాట బాబాద భక్తులకి కొంచెం ఏదైనా కొంచెం దూరం వచ్చినట్టు అనిపించవచ్చు. మీరు మలాన్ని విడిచిపెడతారు, ఆ మలంలో కూడా పురుగులు ఉంటాయి, అందులో పురుగులు నేనన్నాడు. అందుకే దేవుడు అయ్యాడు. గౌరవం అక్కర్లేదు అనుకున్నవాడికే గౌరవం వస్తుంది. నా గౌరవం కావాలి, గౌరవం కావాలంటే ఎవడో గౌరవించాడు. బాబా దేవుడు అన్నాం, ఇక్కడ గుడి పెట్టారనికి ఎక్కడైతే చాలా చోట్ల గుడి పెట్టారు. నేను ఎవరనుకుంటున్నారు? మీరు ఇంటికి పెట్టి మలంలో ఉన్న పురుగు అయితే ఈ మాట అన్నందుకు ఆయనకి ఏమైనా అగౌరవం వస్తుందే? ఆ నిరహంకార స్థితి, అలా అభిమానం లేని స్థితి, ఆ దేశాభిమానం. ఆ మాటలో అన్నదంటే ఆయనలో దేశాభిమానం కొంచెం కూడా మనకు కనపడటం లేదు, ఆ దేశబుద్ధి కొంచెం కూడా కనపడటం లేదు. ఇంటిమంతా ఇది ఇల్లంతా కూడా కనిపించడం లేదు. వాడు బాబా మిమ్మల్ని అంటే మీరు ఎవరైనా ఊరుకుంటారో, మీరు మలంలో పురుగులతో సమానం అంటే మీరు ఊరికి మీ జీవితం మాతో మాట్లాడడం లేదు, ఇంకా పార్టీ లేదు. మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? ఇంకా మీ అహంకారం అది అంగీకరించి ఆ స్టేట్మెంట్ని అంగీకరించండి. గౌరవం ఆశించిన వాడికి రాదు, గౌరవాన్ని పూర్తిగా గౌరవాలను అగౌరవాలను వదిలించి వదిలేసుకున్న వాడికే గౌరవం వస్తుంది. ఆశిస్తే ఏది రాదు. అంటే నువ్వు నీ ప్రాణిజాన్ని తిరస్కరించు, నీ ప్రాణిజాన్ని తిరస్కరించు. అంటే ఇప్పుడు నీ మనస్సు ఉందనుకో, మనసుగా మనస్సును తిరస్కరించు, మనం తిరస్కరించు. అంటే మనస్సు అంటే మామూలు మన మనస్సు. ఇప్పుడు మన మనస్సు ఎలా ఉందో ఇటువంటి మనస్సుకి జ్ఞానం రాదు, మృత మనస్సుకి జ్ఞానం. అంటే కొన్ని ఇప్పుడు కాలిపోయిన తాడు ఏంటి చూడండి, కాలిపోయిన తాడు తాడులాగే కనిపిస్తుంది, దేన్ని కచ్చేదానికి అది పనికి రాదు. అలా మనస్సు అంటండి, ఆ మనస్సు చనిపోయి ఉంటుంది. మృత మనస్సుకి జ్ఞానం కలుగుతుంది, కానీ మనబోటి మనస్సు ఉన్న వాళ్ళకి జ్ఞానం కలగదు. మృత మనస్సు మటుకే వాడికి అక్కడ జ్ఞానానుభవం కలదు. వాడు గౌరవాలకి అగౌరవాలకి వాళ్ళు ఏమి చెల్లించదు. ఇంకేంటి రెండేళ్ళు నాకు యాక్సెప్ట్ చేసి ఏం లేదు అసలు. అంటే అహంకారం ఎలా ఉంటుందంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాకే సన్మానం ఇక్కడ చేశారనుకోండి, నాకు చెయ్యిందని అనుకోవడం అహంకారం, చేస్తాంటే వద్దంటే కూడా అహంకారం. ఇది బాగా జ్ఞాపకం లేదు. నాకు ఇక్కడ సన్మానం చేశారని దాని అహంకారం యొక్క రూపం ఎలా ఉంటుందో చెప్తున్నాను. నాకు సన్మానం చేస్తే బాగుండదు, నరసాపరం వెళుతున్నా అనుకోవడం కూడా అహంకారం. ఏదో సారిగా కప్పుతారు అనుకోండి, నాకు నీ వద్దు వద్ద వద్దంటాను, ఆ వద్దంటే కూడా అహంకారం. ఈ గవర్నమెంట్కి వెళ్తే మీకు రైతులు పెట్టి గౌరవం కోసం ఇస్తారనుకోండి, మీరు వద్దంటే కూడా అది కూడా అహంకారం యొక్క రూపం. మీకు అక్కర్లేదో తెచ్చుకుని ఇంకొకరికే పోవచ్చు. మీకు వద్దు వద్దంటే మీ అయోన్యానికి అయోన్యానికి గుర్తు. అదే శంకరాచార్య వారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మీ జీవితం అయోన్యం లేకుండా జీవించు. మీ ముఖంలో కానీ మీ మాటలో కానీ ఎన్నడూ అయోన్యం రానివ్వద్దు. పల్లం నీటికి పల్లం ఎక్కడుందో తెలుసు, భగవంతుడికి వినయం ఎక్కడుందో తెలుసు. ఆ వినయం ఉన్నవాడికే మీరు ఎక్కడ పడుతుంది పల్లంలో పెడుతుంది. ఆయన వినయం ఉన్నవాడే భగవంతుడు భరిస్తాడు. అంటే మీ ముఖంలో కానీ మీ మాటలో కానీ మీ చేతలో కానీ అయోన్యం పనికి రాదు, అది రాకుండా చూస్తే అదే సాధనం. ఆచార్య స్వామిలాగా చెప్పారు అది సందర్భంలో. అయితే మీకు హింస ప్రభుత్వం అయితే పనికి రాదు. హింస ప్రభుత్వం అంటే మనిషిని పట్టి కొట్టడం కాదు, మాటలో కానీ చేతలో కానీ వ్యవహారంలో కానీ ఆ హింస ప్రభుత్వం ఉండకూడదు. కొంతమంది చాలని మాటలు మాట్లాడతారు, అది కూడా జరగాలి హింస ప్రభుత్వం, అది కూడా వైలెన్స్. అందులోంచి కూడా మనం విడిగల మాటల్లో శాలం ఉండకూడదు, మాటలో కూడా సమగ్రంగా ఉండాలి. మీ మాట నీకు సుఖాన్ని ఇవ్వాలి, ఇతరులకు సుఖాన్ని తెచ్చుకోవాలి. మీ మాట్లాడే మాట నీకు శాంతిని ఇవ్వాలి, ఇతరులకు శాంతి కలగజేయాలి. అంటే మాట దేవుడి ఉన్నది, మాట కూడా దేవుడితో సమానం. బాబా గారి మాటలు ఇప్పుడు కూడా చదివి తరుస్తున్నాం కదా, ఇంకెక్కది మాట దేవుడి ఉన్నది. మాట ఏరి బాబా ఏరి కాదు, మాట రూపంలో బాబా ఉన్నాడు. మనం కూడా అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం మాట్లాడుతా ఉంటాను, అది కూడా అహంకారం చేస్తారు. దానివల్ల కూడా కారం పెరుగుతాను. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉంటే అంత పొరపాటు. నాకు ఏదైనా అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, అవసరమైనప్పుడు మాట్లాడాలి. అవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉంటే అంత పొరపాటు, అవసరం లేనప్పుడు మాట్లాడటం కూడా అంతే పొరపాటు. అయితే మన మాటల వల్ల మన అహం గురించి పెరగకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మారుతూనే ఆలోచన ఎవరికి చెందితే గమనించు, అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ఆ విజ్ఞానానికి మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమీ తలంపు ఉండదు మనకి, చాలా అహంకారం ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏమి తలంపులు ఉండవు, లోపల బాగానే ఉన్నాం బాగానే ఉన్నాం ఉంటుంది. అంటే లోపల అహంకారం ఇంకా పడగెప్పలేదు. ఇప్పుడు అహం గురించి ఏం చేస్తుందంటే అది అలా అనుకుంటుంది, దానికి ఏదో తలంపులు వస్తాయి. తలంపులు వచ్చినప్పుడు కోపం వస్తున్నారు కూడా, కోపంతో ఆలోచన పొందుతుంది. మామూలుగా ఎలా ఉంటుంది, ఏదో తలంపు వస్తూ ఉంటుంది కదా మనకి, ఏ తలంపు వస్తే తలంపుతో ఆలోచన పొందుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా పడగ ఆడిస్తూ ఉంటుంది లోపలది. అది మనం చూసుకుంటే తెలుస్తుంది. మన పుస్తకాలు చదువుతున్నాడు కదా, వాచింగ్ కూడా మనకు అవసరం. ఇది బట్టి పట్టడం కాదు పుస్తకాలు, లోపల వాచింగ్, దాని పరిశీలన కూడా మనకు ఉండాలి. అది ఎలా విజృంభిస్తుంది, దాని పడగ ఎలా విప్పుతుంది అనేది వాచింగ్ కూడా లోపల ఉండాలి.
అది స్వతంత్రంగా ఉండలేదు, అది స్వతంత్రంగా ఉండదు. ఏదో తలంపుతో తాదాక్ష్యం పొందుతూ ఉంటుంది. చివరికి చనిపోయినప్పుడు ఏమంటుందంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను. అదే అది చనిపోతే బాగా చనిపోదు కదా, అది ఆశ్రయించిన దేహం చనిపోతుంది. చనిపోయినప్పుడు కూడా ఊరుకోండి, నేను చనిపోతున్నాను, నేను చనిపో ఏదో అనుకుంటూనే ఉంటుంది. ఏదో తలంపులు వస్తూ ఉంటాయి. అది ఏమిటంటే ఏ తలంపు వస్తే ఆ తలంపుతో తాదాక్ష్యం పోతుంది, అది ఉంటే ఏదో అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నీకు ఎవరికి కోపం లేదు, నీకు ఎప్పుడైనా కోపం వస్తుందనుకోండి, ఆ కోపం వచ్చిన 5 నిమిషాలు అది ఒకటే నిజం, ఏమి నిజం కాదనిపిస్తుంది. కారణం ఏంటి చెప్పండి మీరు, ఈ అహంకారం ఆ అరగంట సేపు కోపంతో తాదాక్ష్యం పోదు. నీకు ఎవరి మీద అసూయ వచ్చిందనుకోండి, అసూయ వచ్చినప్పుడు మళ్ళీ హీ అని కోపంతో తాదాక్ష్యం పొందే నిజానే మళ్ళీ అసూయతో తాదాక్ష్యం పొందుతుంది. అలాగే ఓ రూపాన్ని భగవాన్ అంటా ఉంటారు, అహంకారం స్వతంత్రంగా ఉండలేదు. ఒక రూపాన్ని పట్టుకుంటుంది, ఆ రూపాన్ని వదిలేస్తుంది, ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది, ఆ రూపాన్ని వదిలేస్తుంది, ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. ఈ రూపాలను పట్టుకుని తిరుగుతూ ఉంటుంది, ఓ రూపాన్న నామాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. మీ రూపాన్ని కానీ మీ నామాన్ని కానీ ఎవరైనా గ్లోరిఫై చేశారనుకోండి, అనుకోండి, లోపల అహంకారం సంతోషిస్తుంది. ఏం చేత, ఈ అహంకారం ఈ రూపంలో ఉంది అని చెప్పి మీ శరీరాన్ని గ్లోరిఫై చేసినప్పుడు, మీ పాండిత్యాన్ని గ్లోరిఫై చేసినప్పుడు, లేకపోతే మీకున్న ధనాన్ని గ్లోరిఫై చేసినప్పుడు, లేకపోతే మీకున్న అధికారాన్ని గ్లోరిఫై చేసినప్పుడు లోపల సంతోషించేది అహంకారమే. మానవుడు వాడికి అహంకారం కోసమే జీవిస్తున్నాడు. ఆత్మజ్ఞానం కోసం మానవుడు జీవించడం లేదు. ఆత్మజ్ఞానం కోసం జీవిస్తే ఆత్మజ్ఞానం వాడిని వరిస్తుంది, అందులో సందేహం లేదు. మానవుడు ఆత్మజ్ఞానం కోసం ఎవడు జీవించడం లేదు, వాడు అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడం కోసం జీవిస్తున్నాడు. ఈ లోపల ఒక నిజమైన జ్ఞానం ఉంది, పరిశుద్ధం, అది పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది, ఏకంగా ఉండదు. అది ఎంత లోపల ఎంత అది ఎంత పవిత్రంగా ఉందో, నువ్వు కూడా అంత పవిత్రుడైతేనే నది వెళ్ళి సముద్రంలో కలిసి అందులో ఐక్యం అవుతావు అని చెప్పి నీకు ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే, ఇక లోపల వస్తే అది పరమ పవిత్రమైనది. నువ్వు ఆరోగ్యకరానికి ప్యూరిఫై అవటానికి ట్రై చేసుకోవాలి, నువ్వు ప్యూరిఫై అవటానికి ట్రై చేయాలి. అంటే మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని మనకు పవిత్రతను కలగజేయాలి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, పొగడకముందు మీ ముఖం ఎంత నిర్వీకారంగా ఉందో, పొగిడిన తర్వాత కూడా మీ ముఖం అలాగే ఉండాలి. ఎవరైనా విమర్శించారనుకోండి మిమ్మల్ని, ఆ విమర్శించకముందు మీ ముఖం ఎంత నిర్వీకారంగా ఉందో, విమర్శ తర్వాత కూడా మీ ముఖం అంత నిర్మలంగా ఉండాలి. అప్పుడు మీరు అహంకారం రహితంగా జీవిస్తున్నారని అర్థం. అనేక తలంపులు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తా ఉన్నాయి. నీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన కూడా పరిగెట్టకో, ఆ తలంపులు కూడా పరిగెట్టకి, ఇదంతా నిజాన్ని కల్పించే విషయాలు. ఈ నేననే మూల తలంపు, నేను నేను అంటాం కదా, ఆ నేను అనే మూల తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలో నుంచి వస్తుంది. హృదయంలోంచి నేననే తలంపు వస్తుంది, నేననే తలంపుల నుంచి మనస్సు వస్తుంది, మనస్సులోంచి దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తున్నాడు. మొత్తం ఇదంతా మళ్ళీ హృదయంలో ఐక్యం అవ్వాల్సింది. బాగా అర్థం చేసుకోండి మీరు, మీకు నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. కామన్ సెన్స్ ఉంటే అర్థం అవుతుంది మనకి. ఆ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీ హృదయంలోంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియకనే లోపల నుంచి వస్తుందని మాట మీకు తెలుసు. అది లోపల నుంచి, అది లోపల ఎక్కడి నుంచి వస్తుందో నీకు, లోపల ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలిస్తే మీరే బాబా అయిపోతారు. మళ్ళీ మీకు దేవాలయాలు పెట్టేస్తారు కదా, మనకి బాబాకి తేడా అది. నేననే తలంపు లోపల నుంచి మనకు వస్తా, అది అంత మటుకు తెలుసు. నేననే మూల తలంపు బయట నుంచి రావటం, లోపల నుంచి వస్తానని తెలుసు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడి నుంచి వస్తుందో తెలిసారనుకోండి, మీరే బాబా, మీకు దేవాలయాలు కడతారు. ఏదైనా మీరు ఒక మారుమూల కూర్చుని, మీ ఇంట్లో మీరు కూర్చుని, లోకం అందరూ క్షేమంగా ఉండాలి, లోకంలో అందరూ సుఖంగా ఉండాలి, దేవకోటి చల్లగా ఉండాలని మీరు ఒక తలంపు వస్తుంది అనుకోండి, మంచి తలంపు, ఆ మంచితనం యొక్క ప్రభావం లోకం మీద మీ శరీరం మరణించకుండా ఉంటుంది. మాటకే శక్తి ఉన్నప్పుడు తలంపుకి శక్తి లేకుండా ఎలా ఉంటుంది? తలంపులోంచే మాట వస్తుంది, తలంపులోంచే చేత వస్తుంది. నేననే తలంపు, ఆ మూల తలంపు మూలం మీ లోపలే ఉంది, బయట లేదు. ఆ మూల తలంపులోంచే మనస్సు వస్తుంది. అంటే మూల తలంపు అంటే మూల తలంపు ప్లస్ ఇతర తలంపులు ఇజ్ ఈక్వల్ టు మైండ్. ఆ మూల తలంపులోంచి నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. మనస్సు వచ్చాక దేహం వస్తుంది. నేను చనిపోతున్నాను, చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాడు ప్రతివాడికి పునర్జన్మ వస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాడు ప్రతి వాడికి రీబర్త్ వస్తుంది, పునర్జన్మ వస్తుంది. ఇంచేత వాడు దేనితో తాదాక్ష్యం పొందన్నాడు? శరీరం చనిపోయేటప్పుడు దేహంతో తాదాక్ష్యం పొందన్నాడు. అంటే పాత దేహం పోతుంది, కొత్త దేహం వస్తుంది. పాత పరిసరాలు పోతాయి, కొత్త పరిసరాలు వస్తాయి. ఆ రోజు కారోజు ఈ దేహభావంలోంచి ఆత్మభావంలోకి కొంచెం జరుగుతూ ఉండాలి. ఈ సాధన ఒక గంటలో చేసేది కాదు, ఒక రోజులో చేసేది కాదు. బహుజన్మలు నువ్వు కృషి చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని భగవంతుని చెప్తున్నాడు. ఓ మాట చెప్తున్నాడు భగవద్గీతడు, బహుజన్మలు నువ్వు కృషి చేయాలి. నువ్వు పరమ పవిత్రుడు కావాలి, నీకు ఏకాగ్రత కావాలి, ప్రవీణత కావాలి, పవిత్రత కావాలి, నీ బుద్ధి సూక్ష్మం కావాలి. సూక్ష్మత్వానికే కదా సూక్ష్మం వస్తూ ఉండేది. స్థూల బుద్ధికి సూక్ష్మంగా ఉన్న విషయం అందదు. సూక్ష్మత్వం పొందిన బుద్ధికే సూక్ష్మ విషయాలు అందుతాయి. భగవంతుడు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నాడు. కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. అంటే నీకు సూక్ష్మ బుద్ధి, నీ మనసుకు నీ బుద్ధికి సూక్ష్మత్వం వచ్చినప్పుడే ఆ సూక్ష్మంగా ఉన్న విషయం, ఆ వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. మనం మంచివాళ్ళు అనుకుంటే సరిపోదు, ఆ లోపల వస్తువు అనుకోవాలి మన గురించి. లేకపోతే మనం కవిత్తులు అనుకుంటే సరిపోదు, లోపల వస్తువు అనుకోవాలి. వారు ఆ లోపల ఉంటే పరమాత్మ ఎవరికి రివీల్ అవ్వాలనుకుంటాడో వాడికే రివీల్ అవుతాడు. కానీ డిమాండ్ చేయటం అది రివీల్ అవ్వడం. మనకి ఎంత మన యోగ్యతను బట్టి, మన అర్హతను బట్టి లోపల ఉన్న పరమాత్మ మనకి రివీల్ అవుతాడు. అంతేకాదు మనం కోరుకోవటం వాళ్ళకి రాదు. కోరికకి శక్తి లేదు. ఈశ్వరుడికి శక్తి ఉంది, ఆత్మకు శక్తి ఉంది. కోరికేమి శక్తి లేదు. అంటే వాడు పరమేశ్వరుడు మనకి తెలియబడాలి అనుకున్నప్పుడు మనకి తెలియబడతాడు. కానీ మనకి ఆయన తెలియబడాలి అని మనం అనుకుంటే తెలియబడ్డం. తర్వాత మనకి ఎంత అర్హత ఉందో, ఎంత యోగ్యత ఉంటే అంతే వస్తుంది. కానీ దానికి మించి మనకేం రాదు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ. భౌతికంగానే రాదు, ఆధ్యాత్మికంగానే రాదు. ఓన్లీ దట్ వాట్ వి డిజైర్. అంటే నేను అనే తలంపు ఉదయించిన తర్వాత ఈ శరీరం వస్తుంది, ఈ లోకం వస్తుంది, ఇష్టాలు వస్తున్నాయి, అయిష్టాలు వస్తున్నాయి, రాగద్వేషాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయా. ఈ నేను అనే భావాన్ని పట్టుకో. ఈ నేను అనే తలంపుని, ఆ మూల తలంపు యొక్క మూలాన్ని పట్టుకో. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు పట్టుకోవయ్యా. అక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? భగవంతుడు రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు ఎక్కడున్నాడని. ఆయన వైకుంఠం ఉన్నాడు, కైలాసం ఉన్నాడని చెప్పలేదు ఆయన. దేవుడు ఎక్కడున్నాడు అంటే మూల తలంపు మూలంలో ఉన్నాడని చెప్పాడు. నీకు నేననే తలంపు ఉంది కదా, ఆ ప్రథమ తలంపు ఉంది కదా, ప్రధాన తలంపు ఉంది కదా. ఆ నేననే ప్రథమ తలంపు వచ్చాకది నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ ప్రథమ తలంపు మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. నువ్వు మూల తలంపు మూలంలోకి వెళ్ళాలి. అందుకే సత్పురుషుల సహవాసం, అందుకే అధ్యయనం చేయటం, అందుకే సత్కర్మ. ఇవన్నీ సత్కర్మ, సత్పురుషుల సహవాసం, సాధు సాంగత్యం, ఇవన్నీ ఎందుకంటే నువ్వు వైరాగ్యాన్ని పెంచుకుని అభ్యాసం చేస్తూ ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి అభ్యాస బలం ఉన్నవాడు, జ్ఞాన బలం ఉన్నవాడు, పుణ్యబలం ఉన్నవాడు మటుకే లోపలికి వెళ్ళగలడు. కానీ అంత లోతుల్లోకి పుణ్యబలం లేనివాడు, జ్ఞాన బలం లేనివాడు, విచారణ బలం లేనివాడు, పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి పుణ్యబలం లేనివాడు ఆ లోయల్లోకి, అంత లోతుల్లోకి వెళ్ళలేడు అయ్యా. ఒకటి వెళ్ళటానికి ప్రారంభించినా లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఏదో ఆకర్షణ మనసును బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తుంది. బాహ్యముఖమైన మనస్సుకి ఆత్మజ్ఞానం అందదు. ఏ మనస్సుకైతే అంతర్ముఖత్వం వచ్చిందో, ఇంద్రియాలకి అంతర్ముఖత్వం వచ్చిందో, అడిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ విజృంభిస్తున్న మనస్సుకి ఆత్మజ్ఞానం కలగదు. ఏదో లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఏ విషయానికి నువ్వు ఆకర్షించబడ్డా మళ్ళీ నీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. లోకంలో అనేక రోగాలు ఉన్నాయి, ఒక రోగం చాలు నీ శరీరం చనిపోవటానికి. అలాగే లోకంలో అనేక విషయాలు ఉన్నాయి, ఒక విషయం చాలు నీ మనస్సు బాహ్యముఖానికి రావటం కోసం. కృష్ణుడు గీతలో మాట చెప్పాడు, నీ ముక్కులో గాలి ఎంతవరకు తిరుగుతుందో, నీ శరీరం శ్మశానానికి వెళ్లే వరకు, నువ్వు పెద్ద నాకు జ్ఞానం వచ్చేసి నేను పెద్దవాడిని పెద్దవాడిని అనుకోకు, అప్పుడే మాయ రెడీగా ఉంది, ఎప్పుడు నేను కట్టేస్తుందో చెప్పలేం. మాయ నుంచి బయటపడాలి, మాయ నుంచి ఒడ్డుకు రావాలి, అప్పుడు మనం తరించామని అనుకోవాలి. నేను పెద్దవాడిని పెద్దవాడిని అప్పుడే అనుకోకు. నువ్వు నిజంగా పెద్దవాడు ఎవడు? నేను పెద్దవాడిని అనుకోడు, వాడు అనుగే ఉంటాడు. నీ ముక్కులో గాలి తిరుగుతున్నది కాదు, మూడు ఇచ్చి పెట్టుద్దని చెప్పాడు. ఒకటి యజ్ఞము, రెండు దానము, మూడు తపస్సు. ఒకటి యజ్ఞము, రెండు దానము, మీరు తపస్సు. నిద్రం అంటే స్వార్థం లేకుండా పనిచేయటం. ఎంతకంటే రోజుకు 4 గంటలు మీ కోసం పని చేసుకుంటే 4 గంటల స్వార్థం లేకుండా పనిచేయం. నిద్రం అంటే ఏం లేదు, ఏదో కొన్ని గంటలు సమాజానికి ఉపయోగించండి. ఇది సమాజ రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడే, జీవకోటి రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడే. భగవంతుడే మనకు ఊరికే సృష్టి కింద కనిపిస్తున్నాడు. మనకి నివాసం భగవంతుడు, విశ్రాంతి స్థానం భగవంతుడు. మాకు శాంతి లేదండి, మాకు శాంతి లేదండి. నీకు శాంతి ఏంటండి? దేవుడి దగ్గరికి వెళ్లే వరకు ఎవరికి శాంతి లేదు. రోజు మమ్మల్ని ఇదే ప్రశ్న. ఇప్పుడు సాయి గారు ఇంటి దగ్గర కూర్చుంటే 4 ఉచ్చారు, మాకు శాంతి లేదు, మీకు శాంతి లేదండి. మనకి శాంతి స్థానం దేవుడు, నివాస స్థానం దేవుడు. మన దేవుడి దగ్గరికి వెళ్లే వరకు ఎవరికి శాంతి లేదు. దేవుడు ఈశ్వరుడు పాదాలని, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అదృష్టం వచ్చినా, దురదృష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకుండా ఎవడుంటాడు? ఆ ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకుండా ఉండాలి వాడు. ఈశ్వరుడే మనకి శాంతి, ఈశ్వరుడే మనకి శాశ్వతం. మనం ఉన్నది కూడా ఈశ్వరుడులోనే, అది తెలియట్లేదు కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. మన నివాస స్థానం ఈశ్వరుడు, మన శాంతి స్థానం ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు పాదాలు మనం పొందే వరకు ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, నారాయణుడు మన స్వరూపంగా వ్యక్తమయ్యే వరకు, మనలోని నిజమైన నేరుగా ఆయన తెలిసే వరకు ఎవరికి శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. పుడితే చావటం, చనిపోతే పుట్టటం, ఇదే సంసారం. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు. పుడతాడు, చనిపోతాడు. చనిపోయిన వాడు మళ్ళీ పుడతాడు. నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకున్నవాడు మళ్ళీ పుడతాడు. నేను పుట్టాను, నేను పుట్టాను, అందరం పుట్టాం కదా. మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నాం చెప్పండి. మరి ఎవరికైనా అనుమానం ఉందని పుట్టలేదని ఉద్దేశం అండి. ఇప్పుడు మనం అందరం పుట్టాం కదండి, పుట్టాం. నేను పుట్టాను అనుకున్న వాడికి చావండి, నేను చనిపోయాను అనుకున్న వాడికి పుట్టుకోండి. నువ్వు బాగా అర్థం చేసుకోండి. నేను పుట్టాను, పుట్టా, మనకు మోక్షం లేదండి. ఇప్పుడు నేను బొమ్మ, నేను పుట్టాను, నేను పుట్టాను, నేను పుట్టాను అనుకున్నవాడు చనిపోతాడు. నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకున్నవాడు పుడతాడు. ఎవడైతే తాను పుట్టలేదు అనే సంగతి తెలుస్తుందో, అనుభవానికి వ్యక్తి అవుతుందో వాడికి ఆత్మజ్ఞానం. ఆత్మ పుట్టదు, శరీరం పుడుతుంది, ఆత్మ పుట్టదు. పుట్టని ఆత్మ అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది వాడు అసలు పుట్టలేదన్న సంగతి. అప్పుడు వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, వాడికి మోక్షం మనకు కాదు. నేను పుట్టాను అనుకున్నవాడికి ఎవరికీ ఆత్మజ్ఞానం లేదు. పుట్టాను అనుకున్న వాడికి ఆత్మజ్ఞానం లేదు, చనిపోతున్నాను అనుకున్న వాడికి ఆత్మజ్ఞానం లేదు. అంటే నేను పుట్టాను, ఎవరి శరీరం పుట్టింది కాబట్టి నువ్వు పుట్టాను అనుకుంటున్నావు. శరీరం పుట్టింది కాబట్టి శరీరం మరణిస్తుంది. నిజంగా నువ్వు శరీరం అనుకున్నావు, శరీరాన్ని అనుకున్నా పర్వాలేదు. శరీరం నువ్వు కాదు కాబట్టి, నువ్వు శరీరం కాకపోయినా అవును అనుకుంటున్నా కాబట్టి ప్రమాదం తీసుకొస్తుంది. ఇది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిజంగా నువ్వు శరీరం అనుకో, నువ్వు శరీరం అనుకున్నా ఇబ్బంది లేదు. నిజంగా నువ్వు మనస్సు అనుకో, నువ్వు మనస్సు అనుకున్నా ఇబ్బంది లేదు. ఆ రెండు నువ్వు కాదు, కానాత్మ అవును అనుకుంటున్నావు, కాని దాన్ని నువ్వు అవురా అవురని ఎంతకాలం అనుకుంటావో అంతకాలం వరకు నీకు ఆత్మజ్ఞానం లేదు. ఉన్నది ఉన్నట్టు నీకు వ్యక్తమయ్యే వరకు కాని దాన్ని అవును అవును అని అనుకోకుండా నువ్వు ఉండలేదు. నువ్వు తాడేపుడు కూడా అనుకున్నప్పుడు నాకు తెలియదు, ఇది తాడేపుడు కూడా అనుకోవచ్చుంది, కానీ ఇది నరసాపురమే. నరసాపురం అనుకున్నప్పుడు నరసాపురమే, నాకు తెలియదు, ఇది తాడేపుడు కూడా అనుకున్నప్పుడు కూడా ఇది నరసాపురం. ఇది భగవాన్ చెప్పాడు. నీ దేహం అనుకున్నప్పుడు ఆత్మవే, మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే, ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే. సత్యం అనేది నిజమనేది నువ్వు అనుకోవటం మీద ఆధారపడలేదు. మనస్సుకి అందేది కాదు సత్యం. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో అక్కడ సద్వస్తు తెలియబడుతుంది. మనస్సుతోడు గ్రహించేది కాదు, మనస్సు అణగాలి. అది అరుణాచలం కదా. ఎక్కడైతే వాక్ అణిగిందో, ఎక్కడైతే మాట అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఆ అణిగిన చోట నుంచి జ్ఞానం ఉదయిస్తుంది. రెండు అణగాలి, మనస్సు అణగాలి, మాట అణగాలి. అణిగిన చోట నుంచి అది ఉదయిస్తుంది. అందుకని మన లెక్కలు నేర్చుకున్నట్టు, ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు మనస్సుతోటి గ్రహించేది కాదు. మనస్సుతోటి గ్రహించేదైతే ఇప్పటికి మేధావులందరికీ ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. అంటే మనం అందరం పుట్టాం, 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 పుట్టాం అనుకుంటున్నాం. పుట్టిన వాళ్ళందరూ చావుకు సిద్ధంగా ఉన్నారు, చనిపోయిన వాళ్ళందరూ పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అందరూ క్యూలో నిలబడి ఉన్నారు. అంటే వాళ్ళకి మోక్షం లేదు, వీళ్ళకే మోక్షం లేదు. పుట్టింది చనిపోతుంది, పుట్టింది చనిపోయి, ఏదైతే పుట్టలేదో దానికి చావు లేదు, ఏదైతే పుట్టలేదో దానికి చావు లేదు. ఆ పుట్టని వస్తువు నీ హృదయంలో ఎక్కడో లేదు, నీ హృదయంలో అంతగా ఉంది, నీ హృదయంలో కూడా ఉంది. నీ హృదయంలో ఉన్న వస్తువు, ఆ పుట్టన, నీ హృదయంలో ఉన్న పుట్టన వస్తువు నీకు తెలిసినప్పుడు అప్పుడు నీకు పుట్టలేదు, అసలు నేను పుట్టలేదని అనుభవం వస్తుంది. అది నీ కరసాల జన్మ, అది చివరి జన్మ, అది చిటారి కొమ్మ, అప్పుడు నీకు మోక్షం. అప్పటివరకు నీకు మోక్షం లేని లేదు. అక్కడికి గైడ్ చేయడానికి, అక్కడికి మనం అందరినీ తోడుకెళ్ళటానికి బాబా యొక్క ప్రయత్నం. మనం బళ్ళో పిల్లవాడు బళ్ళోకి వెళ్ళనంటాడు, ఏ బెల్ల మొక్క ఇస్తాం, ఏదో 10 పైసలు జేబులో పెడతాం పిల్లవాడు. అంటే మనం బెల్ల మొక్క ఆడికి ఎందుకు ఇస్తామంటే బెల్ల మొక్క కోసం ఇవ్వడం కోసం బళ్ళోలు పంపడానికి ఇస్తాం. ఈ పిల్లల్ని బళ్ళోకి వెళ్ళిన రూపాయి కాగితం జేబులో వేస్తాం. ఆ రూపాయి కాగితం ఇవ్వడం కోసం, బళ్ళోకి పంపడం కోసం ఈ రూపాయి కాగితం ఇస్తాం. తిరిగి బాబా అదే చెప్పింది, మీకు ఏదో అసలు ఆ గమ్యానికి తీసుకెళ్ళడం కోసం మీ కోరిక నెరవేరుస్తున్నాను, కానీ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేటది కాదన్నాడు బాబా. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టాయి. ఈ ప్రారంభంలో ఏదింటే అది వస్తుంది. ఈ ప్రారంభంలో ధనం కావాలంటే ధనం వస్తుంది, ధనం కావాలంటే ధనం వస్తుంది. విద్య రావాల్సి ఉంటే విద్య వస్తుంది, అధికారం రావాల్సి ఉంటే అధికారం వస్తుంది, నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నీ పని చూసుకో. నీ పని ఏంటి? ఆత్మజ్ఞాన సముపార్జన పని చూసుకో. దేహానికి గౌరవం వస్తే పొంగిపోకు, అగౌరవం వస్తే పొంగిపోకు. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు. దేహం ఎంత నిజమో, మనసు ఎంత నిజమో, ప్రపంచం ఎంత నిజమో, ఇదంతా అంతే నిజం. అదంతా డ్రీమ్ స్టఫ్ అది. అని దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. రమణ మహర్షి గారు చెప్పిన ఈ దేహానికి ఈ మనస్సుకి ఒకటే ప్రయోజనం. నీ దేహాన్ని మాక్సిమం ఉపయోగించుకుని, నీ మనస్సును మాక్సిమం ఉపయోగించుకుని, నీ తెలివితేటను మాక్సిమం ఉపయోగించుకుని, నీ లోపల ఉన్న చావులేని వస్తువుని, పుట్టుకులేని వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నించే దీన్ని ఉపయోగించుకుని. ఒకవేళ నీ హృదయంలో ఒక పుట్టుకులేని వస్తువు ఉంది, చావులేని వస్తువు ఉంది, ఒక అమృతం ఉంది నీ హృదయంలో, ఒక బంగారం ఉంది నీ హృదయంలో, ఒక నిజమైన బంగారం ఉంది. అది నిజమైన బంగారం ఉంది. నీ హృదయంలో సత్యం ఉంది, నీ హృదయంలో శాంతి ఉంది, స్వర్గరాజ్యం ఎక్కడో లేదు నీ హృదయంలోనూ ఉంది. దాన్ని తెలుసుకోవడానికి నీ శరీరాన్ని, మనస్సుని, నీ పరిసరాలని, భగవంతుడు ఇచ్చిన నీకు అవకాశాలని అన్నీ ఉపయోగించుకో. కానీ నీ ఆ సద్వస్తువుని తెలుసుకోకుండా నువ్వు ఏదో 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 సాధించావనుకో, పోనీ 10 PhDలు పుచ్చుకున్నావనుకో, 10 డాక్టరేట్లు పుచ్చుకున్నావనుకో, ఏదో ఏదో సాధించావనుకో, ఏదో 10 బిల్డింగ్లు కట్టించావనుకో, 10 సత్రాలు కట్టించావనుకో అనుకో, అది కూడా ఏదైనా సాధించవచ్చు, సాధించకూడదని చెప్పడం లేదు. అదంతా డ్రీమ్ స్టఫ్. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గర 10 మంది కూర్చున్నారు. రామకృష్ణ పరమహంస గారు కాశీలో ఈ మధ్య ఎవరో ఒక రేవు కట్టించారు కొత్తగా గంగానదికి. కాశీలో ఈ మధ్యనే కొత్తగా రేవు కట్టించారు, ఎవరు కట్టించారో నాకు తెలియటం లేదన్నారు రామకృష్ణ. పాపం అక్కడ ఉన్నావిడ, అక్కడ ఒక ఆవిడ ఉంది, ఆవిడ కట్టించింది. అది ఆవిడ సడన్ గా లేచి ఆగలైపోయింది. ఆవిడ నేనే కట్టించాను అండి, ఆవిడ నేనే కట్టించాను. ఆవిడ లేచి అప్పుడు రామకృష్ణ దానే పోగొట్టుకోమ్మా అంతకే చెబుతాను. ఆ నేను తీసే పక్కన పెట్టు, ఆ నేను పక్క తీయనుక నేను నీకు దారి ఇవ్వదనుకుని, మాయ ఆ నేను రూపంలో ఉంది, మనస్సు ఆ నేను రూపంలో ఉంది, అవిద్య ఆ నేను రూపంలో ఉంది, అజ్ఞానం ఆ నేను రూపంలో ఉంది, బంధం ఆ నేను రూపంలో ఉంది, నరకం ఆ నేను రూపంలో ఉంది. దాన్ని తీసో పక్కన పెట్టు. అందుకేనా ఎవరు కట్టించారనుకున్నాను, దాన్ని తీసో పక్కన పెట్టు. ఎక్కడో అజ్ఞానం ఉందనుకోకు, ఎక్కడో మాయ ఉందనుకోకు, ఎక్కడో అవిద్య ఉందనుకోకు, ఆ నేను రూపంలో ఉంది, దాన్ని తీసో పక్కన పెట్టగలదు. ఇక రమణ మహర్షి గారు ఇక్కడ ఈ నొక్కి నొక్కి స్ట్రెస్ ఇచ్చి రిపీటెడ్గా మనకి విసుగొచ్చేలా చెప్తాడు. నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, ధ్యాన మార్గంలో ప్రయాణం చెయ్యి, యోగ మార్గంలో ప్రయాణం చెయ్యి, కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చెయ్యి, నీ ఇష్టం వచ్చిన గురువుని ఆశ్రయించు. కానీ దొంగనేరులోంచి, నిజానంలో నిజానంలోంచి, దేహబుద్ధిలోంచి, దేహాభిమానంలోంచి నువ్వు విడుదల పొందు. ఆయుర్వేదం వాడు, హోమియోపతి వాడు, నామాపతి వాడు, ఇంకోపతి వాడు, అల్లోపతి వాడు, ఏలోపతి వాడు, నువ్వు రోగంలోంచి బయటకు రావాలి. అజ్ఞానం ఏమి రూపంలో ఉంది? అజ్ఞానం ఎక్కడో ఉందనుకోకు. అజ్ఞానం ఏమి రూపంలో ఉంది? బంధం ఏమి రూపంలో ఉంది? సైతాన్ని ఏమి రూపంలో ఉన్నాడు? నేను నేను అంటున్నా కలుషితమైన నేను. ఇది ఫాల్స్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. బాడీ బాగుండాలి, నువ్వు రీబర్త్కి వేటం కూడా అదే. అంటే అందులోకి అజ్ఞానం ఎక్కడో ఉందనుకోకు, ఇది నేను రూపంలో ఉంది. అందులోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత అందులోంచి విడుదల పొందరు. ఎప్పుడో కాలం కలిసి వస్తుంది. ఎక్స్పెక్టేషన్ వద్దు. నువ్వు చేసే పని కూల్గా చెయ్యి, క్వాలిటీగా చెయ్యి. ఏదో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఎలాగ ఎక్కడ నేను అనుగ్రహించాలో నీకంటే భగవంతుడికి బాగా తెలుసు. నీకంటే వివేకవంతుడు దేవుడు, నీకంటే తెలివైన వాడు. ఎక్కడ నేను అనుగ్రహించాలి, ఏ రూపంలో అనుగ్రహించాలి అంతా చూసుకుంటాడు. నీ చేతిలో ఉన్న పని మటుకు శ్రద్ధగా చెయ్యి. నువ్వు సోమరతనానికి, బద్దకస్తుడికి, బలహీనుడికి ఆత్మజ్ఞానం కలగదు. నీ చేతిలో ఉన్న పని మటుకు హృదయపూర్వకంగా, డెడికేటెడ్గా, డివోటెడ్గా చెయ్యి. నువ్వు పని చెయ్యి, కాలం కలిసి వస్తుంది. ఎప్పుడు ఏ క్షణంలో అనుగ్రహిస్తాడో పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అనేది ఎప్పుడో కాదు. వైకుంఠంలో దేవుడిగా కనపడ్డు, కైలాసంలో శివుడిగా కనపడ్డు, నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అయ్యా 24 గంటలు నీతోటే ఉంటాడు. రమణ త్యాగుడు చెప్పాడు, ఒకసారి ఆయన స్నానం చేస్తున్నాడు. అక్కడ స్నానం చేస్తుంటే హృదయంలో ఉన్న సత్యం శరణుడు ఒకసారి స్ఫురించింది. అక్కడ అసలు అది ఉరికే ఉపనిషత్తులు చదివాడు ఆయన. రాజగురు ఉపనిషత్తులు చదివాడు, భగవద్గీత చదివాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఉపనిషత్తుల మీద కామెంటరీ రాశాడు. రవీంద్రనాథ్ ట్యాగూర్ ఫాదర్ ఆయన పేరు దేవేంద్రనాథ్ ట్యాగూర్ అనుకుంటాను. కానీ రవీంద్రనాథ్ ట్యాగూర్ మామూలుగా రోజున స్నానం చేస్తుంటే సడన్గా హృదయంలో ఉన్న వస్తువు స్ఫురించింది. అక్కడ అది భగవంతుడు ఆ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటాడో చెప్పాలి. ఆయన పూజ గదిలోనే స్నానం చేస్తున్నాడు. నేను సడన్గా ఇక్కడ ఉన్న వస్తువు స్ఫురించింది నాకు. ఏమీ లేదేమో, ఏదో లేదనుకున్నాను. అది నాకు స్పష్టంగా తెలియకపోయినా ఏదో ఉన్నట్టు మటుకు నాకు గోచరించిందన్నాడు ట్యాగూర్. రమణ మహర్షి గారికి మరణానమే ఎక్కడ కలిగింది? ఆయన పూజ చేసేటప్పుడు కలగలేదు. అని గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఏదో రాసుకుంటాంటే నీ తప్పులు రాసేవని ఆ మాస్టర్ ఏదో అంటే మరి ప్లీజ్ రీరైట్ చేస్తా అంటది. ఆయన మామూలుగా ఇంగ్లీష్ అక్కడ కూర్చుని ఆ గదిలో కూర్చుని రాసుకుంటాంటే మరణం వచ్చాను మాటపడింది. ఆయన మరణానుభవం కొన్ని నిమిషాల్లో మరణానుభవం అయిపోయింది, కొన్ని నిమిషాల్లో ఋషి అయిపోయారు. అంటే మరణానుభవం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? అంటే నిజంగా శరీరానికి మరణం వచ్చింది. రక్త ప్రసరణ ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది,
మనకి మనకి మన శరీరం శవం అయినప్పుడు కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి అని, కాళ్ళు చేతులు కూడా అలాగైపోయి, ఓహో ఇదే చచ్చిపోవటం అంటే ఏంటి అనుకున్నానేమో, చనిపోవటం అంటే ఇదే, చచ్చిపోవటం చచ్చిపోవటం అంటే ఏంటి అనుకుంటున్నాను, మన శరీరం చచ్చిపోయిందే, కాళ్ళు చేతులు కట్టెల కింద అయిపోయినాయి, శ్వాస ఆగిపోయిందే పూర్తి, కానీ మరి శరీరం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోవాలి కదా, నేను చచ్చిపోకుండా మిగిలి ఉన్నానంటే మరి నాకు చావు రావటం, శరీరం చచ్చిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, కానీ నేను చావు రాకుండా ఉన్నానంటే ఈ శరీరంతో నాకు విషమంటే సంబంధం లేకుండా ఉన్నానంటే, మరి ఈ శరీరంతో కొంచెం కూడా సంబంధం లేకుండా ఉన్నానంటే, ఈ శరీరానికి నాకు అనుమాత్రం కూడా సంబంధం లేకుండా ఉన్నానంటే, నేను జీవించున్నాను సంగతి నాకు తెలుస్తాను శరీరం చనిపోయినప్పటికీ అని, ఆ మరణం లేని వస్తువు మన భగవంతుడు ఈశ్వరుడు రమణ మహర్షి గారి శరీరానికి మరణం ద్వారా ఈయనకి మరణం లేని అనుభవం తీసుకొచ్చాడు. ఎవరికి? అంటే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆయన మహర్షి అయిపో కూర్చున్నాడు. మనం అందరం దేనికోసం, ఏ వస్తువును పొందడం కోసం తపస్సులు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, యాగాలు చేస్తున్నాము, దానాలు చేస్తున్నాము, ఈ మానవ జాతి అంతా దేన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటే కొన్ని నిమిషాల్లో, కొన్ని గడియల్లో, కొన్ని క్షణాల్లో ఈ మహర్షి అయిపోయి కూర్చున్నాడు. అంతవరకు ఆడుకునేది వెంకట్రామన్, చదువుకునేది వెంకట్రామన్, ఈతలు కొట్టేది వెంకట్రామన్, స్నేహితులు కూడా తిరిగే ఈ వెంకట్రామన్ ఒకసారి మహర్షి అయిపోయాడు. ఒకసారి జంపకి అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకట్లోంచి వెలుతుల్లోకి ఒకసారి జంప చేసాడు, మృత్యువులోంచి అమృతత్వంలోకి ఒకసారే కొన్ని నిమిషాల్లో జంప చేసాడు. మనం శ్రీడీ బాబాని, ఆంజనేయ స్వామి అవతారాన్ని, లేకపోతే రాముడు అవతారాన్ని, దత్తాత్రేయుడు అవతారాన్ని ఎలా అనుకుంటాం, అలాగే రమణ మహర్షి కుమారస్వామి అవతారాన్ని అంటారు. ఆ ఈ విషయాన్ని ఎలా చూశాడు, ఎలా ఎంత చిన్న విషయాలుగానా చూశాడో మీకు చెప్తాను. ఒకసారి ఎవరు అన్నారు, మీరు మన కుమారస్వామి అవతారాన్ని అనుకుంటున్నారని. ఆయన అన్నాడు, ఏదో రాయి పెడుతున్నారు గుళ్ళోని, దాన్ని కుమారస్వామి అంటున్నారా రాయిని, అలాగే దేహాన్ని అనుకోనివ్వండి, ఏముంది ఇందులో అన్నారు. ఈ దేవతలు, ఈ పుట్టుకులు, ఈ చావులు, ఈ దేవుళ్ళు ఇవన్నీ దొంగలేనికే, అది పోతే ఎన్ని అదృశ్యం అయిపోతాయి. అంటే దేవుడి మీద దానికి గౌరవం లేదని కాదు, ఆ పరమ సత్యం వైపుకి, చావు పుట్టుకలతో సంబంధమైన పరమ సత్యం వైపుకి మనల్ని వెంటికెళ్తానికి, మనకి అక్కడికి తీసుకెళ్తానికి, ఆ ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్, నేటెడ్ ట్రూత్ అది తీసుకెళ్ళడం కోసం చేసే ప్రయత్నం వాడే గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, మనకి బయటన్న చీకటిని సూర్యుడు పోగొడుతున్నాడు, గురువు అంటే మనం ఉన్న డార్క్నెస్ ని పోగొట్టేవాడే గురువు. అంటే అహంకారం అంటే ఏదో కోపం అనుకోకుండా, ఇది అహంకారం ఏది, దేహం కూడా అంటే ఏంటమ్మా అంటే ఆవుగమనం అంటే ఆవిడ కోపం వచ్చేస్తుంది, అలాగన్నా కోపం ఏంటమ్మా, ఎప్పుడు చీపురు పొలలే ఉన్నావు అంటే బక్కగా ఉన్నావని, అది మళ్ళీ ఇది కోపం, బక్కగా ఉన్నావన్నా కోపమే, లావుగా ఉన్నావన్నా కోపమే, నల్లగా ఉన్నావన్నా కోపమే, దండ్రెడ్డిలో ఉన్నావన్నా కోపమే, నన్నెంత వస్తువులు పెట్టుకున్నావు దండ్రెడ్డిలో ఉన్నావు అలాగన్నా కోపమే, తాడు బొమ్మరం లేదంటే కోపం, ఉందంటే కోపం. అంటే ఏది ఇక్కడ మనం అర్థం చేసుకున్న అహంకారం ఏ రూపంలో ఉంది, శరీర రూపంలో ఉంది, గుణ రూపంలో ఉంది, శత్రుత్వ రూపంలో ఉంది, స్నేహం రూపంలో ఉంది, అనేక రూపాలు ధరిస్తుంది, కానీ దానికి రూపం లేదండి. కానీ ఈ బట్ట బట్ట ఉపయోగించారు అహంకారం అంటే అనేక రూపాలను పట్టుకుంటానంటే రూపాలను మార్చేస్తా ఉంటుందండి. కొంతకాలం పెద్ద కూతురు అంటే ఇష్టం, కొంతమందికి చిన్న కూతురు అంటే, కొంతకాలం పెద్దలుడంటే ఇష్టం, కొంతకాలం చిన్నలుడంటే ఇష్టం, కొంతకాలం పెద్ద కోళ్ళు అంటే ఇష్టం, కొంతకాలం చిన్న కోళ్ళు అంటే ఇష్టం, ఇలా మన ఇష్టాలు మారుతా ఉంటాయి. ఇంకా అహంకారం ఈ పైకి గుర్తిస్తూ ఉంటుంది, సత్యం యూనిఫారం గా ఉంటుంది, కానీ అసత్యం యూనిఫారం ఎలా ఉంటుంది, మనకు అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి, కానీ ఈ రూపాలను పట్టుకుంటా ఉంటుందండి. ఏ తోడుకోవడం రూపం, ఆ రూపం, ఈ రూపం, పచ్చగారి రూపం ఏదో పట్టుకుంటూ ఉంటుంది అహంకారం, కానీ దానికి రూపం లేదట, దానికి రూపం ఉంటే సమ్మానం తీసుకొచ్చి కట్టేయచ్చు, కానీ అదేమో దానికి రూపం లేదట్టండి. అహంకారానికి రూపము లేని పిశాచం అట్టండి, రూపం ఉన్న పిశాచాన్ని తొందరగా చంపగలం అట్ట మనం, రూపం లేని పిశాచం అది. అంచేది విచారణ చేసి అందులోంచి బయటకు రా, దానికి రూపం లేదు కాబట్టి నువ్వు ఎలా బంధిస్తావు దాన్ని, అంచేది నువ్వు వివేకాన్ని ఉపయోగించి నీ వైరాగ్యాన్ని బలపరుచుకుని అభ్యాసం చేసి సాధు సత్పురుషులతో సహవాసం చేసి నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతో సహవాసం చేసి అందులోంచి బయటకు రా. అంచేది ఆ బ్రాహ్మణ స్థితిని పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి నీకు ఒక వయసులో సాధ్యం కాకపోతే, ముసలితనంలో ఉన్న సాధ్యం కాకపోతే, నీ కడసారి చివరి రోజున, నీ ఏదో రోజున చనిపోతావు కదా, నీ శరీరం ఏదో రోజున చనిపోతుంది కదా, చనిపోయే రోజుకైనా బ్రహ్మ సాక్షాత్కారం పొందవే ఉన్నదది, అది లేదు లేదనుకుని నీకు లేదని అనిపించినా ఉన్నదది, ఉన్నదేదే ఉంది, లేనిదే లేదు, లేని కానీ ఉండి ఉంది అనుకుంటున్నావు కాదు, ఉన్నది నీకు వ్యక్తం కావటం లేదు. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం కావడానికే గురువు అనుగ్రహం, శాస్త్ర అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం, సత్పురుషుల అనుగ్రహం, వారి అనుగ్రహం దాని ఆ వస్తువుని పొందటం కోసం అనుగ్రహం. ఆ వస్తువు నువ్వు తెలుసుకున్నావు అనుకో, నీకు పాండిత్యం లేదనుకో, ధనం లేదనుకో, గౌరవం లేదనుకో, కానీ లోపల నీకు బ్రహ్మానుభవం కలిగిందనుకో, నీ ద్వారా మానవ జాతికి జరిగే మేలు ఎవరి ద్వారా కూడా జరగదు. బాగా అర్థం చేసుకోండి, నీకు ధనం లేదనుకోండి, గౌరవం లేదనుకోండి, గురికి అనుకోండి, పాండిత్యం లేదనుకోండి, మీకేం అధికారం లేదనుకోండి, కానీ బ్రహ్మానుభూతి మీరు పొందారనుకోండి, మీ ద్వారా లోకానికి ఎవరి ద్వారా జరిగిన మేలు లోకానికి అందుతుంది. అట్టిది ఆ స్థితి, అట్టిది. అంటే నిజంగా నువ్వు ప్రపంచానికి ఉపయోగపడాలనుకుంటున్నావు అనుకో, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఎప్పుడైతే సాక్షాత్కారం పొందావో నీ ద్వారా లోకానికి ఎంతో సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మాకెవరు దిక్కులేరు అనుకోండి, భక్తులందరికీ భగవంతుడి దిక్కు. భక్తుడు ఎవరైనా నాకు దిక్కులేడు అనుకుంటే వాడు భక్తుడు కాదు, భగవంతుడి దిక్కు. సత్పురుషుడికి భక్తులందరికీ భగవంతుడి దిక్కు, అదే పెద్ద దిక్కు. వాడే మన గతి, వాడే మన పతి. భగవంతుడే మన గతి, భగవంతుడే మన దిక్కు, భగవంతుడే మన పతి. అంటే అంటే సత్పురుషులందరికీ, సౌరమైన వాళ్ళందరికీ కూడా ఆయనే పెద్ద దిక్కు. ఓ రామ, ఓ శ్రీరామ, నేను అనాథము కాదవయ్యా. త్యాగరాజు అంటాడు, నేను అనాథుని కాదు, నువ్వు అనాథుడు. నువ్వు ఉండగా నేను అనాథుని ఎలాగవుతాను? నువ్వు అనాథుడివేమో, నేను మటుకు అనాథుని. నువ్వు ఉండగా నేను ఎలాగ అనాథుని అవుతాను? అదే త్యాగరాజు భక్తుడు. మాకేం గతి లేదండి, గతి లేదంటే భగవంతుని నగవరపరచడం. భక్తులు కాని వాళ్ళు అనుకుంటే అనుకోనివ్వండి, భక్తులందరికీ, సత్పురుషులకి, సగురుదైన వాళ్ళకి భగవంతుడే పెద్ద దిక్కు. మన పవిత్రం చేసేవాడు ఆయనే, మనకి ఏకాగ్రత కలగజేసేవాడు ఆయనే, మనకి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కారం చేసేవాడు ఆయనే, మన మార్గం ఆయనే, మనం పొందబడే వస్తువు కూడా ఆయనే, మనకు మార్గం కూడా ఆయనే, ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి శక్తి ఇచ్చేవాడు ఆయనే, మన భౌతిక అవసరాలు తీర్చేవాడు ఆయనే, మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆయనే, కర్మ ఫలదాత కూడా ఆయనే, మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు, ఆ మోక్షాన్ని అనుగ్రహించేవాడు, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు కూడా ఆయనే. ఆయనే సర్వస్వం, అందరిలోనే ఆయన ఉన్నాడు అని చెప్పి అందరిలోనే ఉన్న భగవంతుని మనం చూడటం నేర్చుకుంటే, అందరిలోనే భగవంతుడు ఉన్నాడు, అందరిలోనే భగవంతుని మనం చూడటం నేర్చుకుంటే, అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహానికి అందరిలో ఉన్న భగవంతుని ఎవడైతే చూడటం నేర్చుకున్నాడో వాడి గురించి గీతలో చెప్తాడని వాడు నిజమైన చూపులు గలవాడు. దేవుడు లేకుండా ఉపాధి ఉండదు. అందరి హృదయాల్లోనే దేవుడిని చూడటం ఎవడైతే నేర్చుకున్నాడో వాడికి వికారాలు పుట్టవు, వాడికి వికారాలు పుట్టవు. అంటే వాడు అందరి హృదయాల్లో ఉన్న దేవుడు నన్ను, అందరి హృదయాల్లో ఉన్న వస్తువు నన్నే చూస్తా అంటే, వాడు గుణాన్ని కాకుండా, వాడు రూపాన్ని కాకుండా, వాళ్ళలోని వికారాలు కాకుండా, అన్ని దస్తాయి అన్ని. కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి, ఆ హృదయంలో సద్వస్తు అందరి హృదయాల్లోనే అంతర్యాములుగానే నన్నే చూచేవాడు నిజమైన చూపుడు గలవాడు. వాళ్ళు వికారాలంటే వాడు మనసుకు సంబంధించినవి, కానీ వాడికి అంతర్యాములుగానే నన్ను చూడవేయనవు. రమణ మహర్షి గారు మాట చెప్పారు, ఎగట వాళ్ళు నీకు ఏదైనా చెడు కనిపిస్తున్నాడు, అది నీ లోపల ఉన్న చెడే. వాడి లోపల ఉన్న బ్యాడ్ అనుకో, నీ లోపల ఉన్న బ్యాడ్డే వాళ్ళు నీకు కనిపిస్తుందని. ఈ శ్రీరామ్ మెనగర్ ఇది వంశం ఉండరా, ఉన్న వస్తువు ఒకటే, అది అంతటా వ్యాపించి ఉంది, మన హృదయంలో కూడా ఉంది, సజీవంగా ఉంది, అది మూల తలంపు మూలంలోనే ఉంది. ఆ మూల తలంపును సాధ్యమైనంత వరకు రెడ్యూస్ చేసుకుని మీకు ఎంతవరకు చెప్తుంది అంతవరకు రెడ్యూస్ చేసుకుని దాని మూలంలోకి మనం వెళితే మనం ఎవరో మనం తెలియబడతాం, మనం ఎలా ఉన్నామో మనం తెలియబడతాం. ఈ జన్మ మరణాలనే ప్రవాహంలోంచి, గాఢ నిద్రలోంచి, అజ్ఞానం అనే నిద్రలోంచి, అహంకారం అనే నిద్రలోంచి మనకు మేలు కొడిపోతుంది. అంటే పార్టీల కింద పెట్టుకోవద్దు, వారి భక్తులు వేరు భక్తులు అంతా ఒకటే, ఉన్నదంతా ఒకటే. ఏం పార్టీల కింద ఏం పెట్టుకోకండి, ఎవరికి ఇష్టమైన రూపాన్ని వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. నన్ను రమణ మహర్షి రూపంలో అనుగ్రహించిన, మిమ్మల్ని శ్రీ సాయిబాబా రూపంలో అనుగ్రహించిన, ఇంకొకరు రామకృష్ణ పరమహంస రూపంలో అనుగ్రహించిన ఈశ్వరుడు, అది మర్చిపోకండి మీరు. ఓ